కంసుడి భార్యలు చాలామంది ఉన్నారని చెప్పాంగా. అందులో ఇద్దరి పేర్లు అస్థి ప్రాస్థి. వీళ్ళు జరాసంధుడి కూతుళ్ళు. ఈ ఇద్దరు భర్త మరణించాక ఇంకా ఏటి శతకం పూర్తి కాకుండానే 11 రోజులు పూర్తయిన తర్వాత రథమెక్కి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. తెల్లని బట్టలు కట్టుకునేవారు ఏమిటో ఆ రోజుల్లో వైధవ్యం పొందినవాళ్ళు. అదొక కాలం. తెల్ల బట్టలు వేసుకుని బొట్టు గిట్టు తీసేసి విభూతి పెట్టుకుని వెళ్ళగానే జరాసంధుడు తెల్లబోయి, ఇదేం దీక్షమ్మా అన్నట్ట. దీక్ష కాదు నాన్న, మా కర్మ, కంసుడికి మోక్షం వచ్చింది అన్నారట వాళ్ళు. ఆయన తెల్లబోయి ఏం జరిగిందో చెప్పండి అన్నాడు. కొంతమంది ఏడుస్తూ అసలు విషయం చెప్పరు. ఏడ్చైనా మాట్లాడాలి, మాట్లాడాకైనా ఏడవాలి. ఏడుస్తూ మాట్లాడితే అవతల వాడు ఏడుస్తాడు అర్థం కాక. అందుకని సక్రమంగా ఉండాలట. జరిగింది ఏమిటో స్పష్టంగా చెప్పండి అని కానీ అప్పుడు వాళ్ళు చెప్పారు, వాండ్రున్ వీండ్రును రాజులే ఎన్నుచు గర్వ ప్రౌఢితో యాదవుల్ వేండ్రం వైన బలంబుతో మధురకుల్ వేవచ్చి నిష్కారణం వాండ్రున్ బిడ్డలు బంధులు భగవ కంసాది క్షమానాథుల తండ్రి చంపిరి కృష్ణు చేత ఇటు వైధవ్యంబు వచ్చంజుమీ. వాళ్ళు వీళ్ళు మహారాజుల, ఎవడబడితే వాడు నేనే మహారాజును అంటున్నాడు. ఈ కంసుడు రాజునేని పేరెట్టుకున్న దుర్మార్గుడు అంటూ బలరామకృష్ణులు ఒకనాడు మా మధురా నగరానికి వచ్చారు. బలరామకృష్ణులు వాళ్ళంతటా వాళ్ళు వచ్చారటండు. అయ్యి కంసుడు కబురు పెడితే వచ్చారని, కంసుడు చంపడానికి ప్రయత్నించాడని ఇవన్నీ చెప్పడం మానేసి అన్యాయంగా బలరామకృష్ణులు మా నగరం మీదకి దాడికి వచ్చారు. మా ఆయన నిద్రపోతూ ఉంటే చంపేశారు. పైగా ఇదొకటి దుర్మార్గంగా ప్రవర్తించారు. మహాబలంతో సైన్యంతో వచ్చి పడిపోయారు. పోనీ ఒంటరిగా కూడా కాదు, మా ఆయన దగ్గర సమయానికి సైన్యం లేదు అని ఎంత అబద్ధం ఆడారు సరే. వేండ్రం పోయిన బలంబుతో మొదలుకుని వేయవచ్చి అన్నారు. వాళ్ళేం వచ్చింది ఇద్దరు కూడా ఉన్నది పిల్లలు. అయినా సరే అసత్యాలు ఎలా ఆడాలో బాగా తెలుస్తాయి. నోటికొచ్చినట్టు మాట్లాడి అన్యాయంగా బలరామకృష్ణుడు దండయాత్రకు వచ్చి మా మీద దాడి చేశారు, మా ఆయన్ని దుర్మార్గంగా చంపేశారు. తండ్రి దిక్కు లేకుండా చచ్చిపోయాడు. అంత వీరుడైన కంసుడు కూడా హఠాత్తుగా వచ్చి మీద పడితే ఎవరైనా యుద్ధం ఏం చేయగలుగుతారు? కృష్ణుడి వల్ల మాకు వైధవ్యం వచ్చింది. మా భర్తను చంపిన కృష్ణుడిని శిక్షించు, మమ్మల్ని రక్షించు. కృష్ణుడిని శిక్షిస్తే భర్త పోయిన బాధని దిగమింగుకుంటాం, శత్రువు మీద పగ తీర్చుకోవలసిందే అనగా ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటిది, నా వంటి జరాసంధుడి వంటి వీరుణ్ణి కూడా మెప్పించి యుద్ధం చేసి ఓడించిన కంసుడు ముక్కుపచ్చలారని 8 సంవత్సరాలు మాత్రమే నిండినటువంటి బలరామకృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు అనుకున్నారట. అనుకుని ఇదేదో చాలా ఆశ్చర్యంగా ఉంది, వాళ్ళ సంగతి ఏమిటో చూస్తానన్నాడు అని 23 అక్షౌహిణీల సైన్యాన్ని పోగు చేశాడు. ఈ పోగు చేయడానికి వాడికి 6 ఏళ్ళు పట్టింది. అంటే అప్పటికి కృష్ణుడికి బలరాముడికి 14 ఏళ్ళ నుండి 15 ఏళ్ళు వచ్చాయి. ఈ సైన్యం అంతా పోగు చేసుకుని మధురా నగరం మీదకి దండయాత్రకు వచ్చాడు. మొత్తం మధురా నగరాన్ని చుట్టుముట్టేశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, అన్నయ్య బలరామ, చూసావా జరాసంధుడు వచ్చి మన నగరాన్ని చుట్టుముట్టాడు. మనం ఎందుకు అవతారం ఎత్తాం? భూభారం తగ్గించడానికి, పాపాత్ముల్ని నాశనం చేసి భూమి యొక్క బరువు తగ్గించడానికి మనం అవతరించాం. ఆ అవతారం ఇప్పుడు సిద్ధిస్తున్నది. ఈ దుర్మార్గుణ్ణి మనం ఎప్పటికప్పుడు చంపకుండా వదిలేద్దాం, సైన్యమును సంహరిద్దాం. మళ్ళీ వాడు సైన్యం తీసుకొస్తాడు, సైన్యాన్ని చంపుదాం, వాడిని వదులుదాం. దానివల్ల భూమి మీద ఉన్న పాపాత్ములంతా చచ్చిపోతారు. వీడు మన చేతిలో చావకూడదు. వీడు చావడానికి మరొకడున్నాడు, భీముడి చేతిలో భవిష్యత్తులో వీడు చస్తాడు. ఏమంటావు అనగానే, కృష్ణ పరమాత్ముడివి, నీ మాట నేనెందుకు కాదంటాను అన్నట్ట ఆయన. వెంటనే ఆకాశం నుంచి, వైకుంఠం నుంచి ఒక రథం కిందకి దిగింది. ఆ రథానికి ఒక జెండా ఉంది. ఆ జెండా మీద గరుత్మంతుడు రెపరెపలాడిపోతున్నాడు. బంగారపు గుర్తు వెయ్యబడినటువంటి బంగారంతో జెండా మీద గరుత్మంతుడిని చెక్కారనమాట. జెండా రెపరెపలాడుతోంది, ఈయన ఎజెండా ఇది. ఆ రథానికి 4 గుర్రాలు కూడా వైకుంఠం నుంచే వచ్చాయి. ఆ 4 వేదాలట, మామూలు గుర్రాలు కావేవి, వేదములే గుర్రముల రూపం ధరించాయి. శైభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకములని పేర్లు కలిగిన 4 గుర్రములు పొంచబడినటువంటి రథం దిగింది. ఆ రథంలో శారంగమనే కోదండం, పాంచజన్యమనే శంఖం, సునందమనే ఖడ్గం, సుదర్శన చక్రం, కౌమోదకి గద మొదలైన ఆయుధాలన్నీ ఉన్నాయి అందులో. అటువంటి రథాన్ని చూడగానే ఇంకేముంది, వైకుంఠం నుంచి నా కోసం రథం వచ్చిందని ప్రదక్షిణ చేసి ఆ రథం ఎక్కాడు ఆయన. దారుకుడు అనేవాడిని రథానికి సారథిగా పెట్టుకున్నాడు. చివరిదాకా కృష్ణుడికి ఆయనే సారథి. ఇక ఇప్పుడు మరో రథం దిగింది. ఈ రథానికి జెండా మీద తాడి చెట్టు ఉంది, తాళధ్వజం అన్నవాడు అది. ఆ రథంలో పెద్ద రోకలి ఉంది, దాన్ని సునందం అంటారండి. ఈ రోకలిని కూడా సునందం అనే పిలుస్తారు. మంచి ముసలం వచ్చింది, ముసలమును ధరించాడు కనుక ముసలి అన్నారు. ముసలి అంటే ముసలాడని కాదు, ముసలమును రోకలిని ధరించినవాడు. అందులో పెద్ద నాగలి ఉన్నది, ఆ నాగలిని ధరించడం వల్ల హలి అన్నారు ఆయన్ని. అందులో కూడా పెద్ద కోదండం, ఆకాశం అంతెత్తు పొడుగ్గా ఉన్న విల్లు ఉన్నది, బాణాలున్నాయి, రకరకాల ఆయుధాలున్నాయి, పరిఘలున్నాయి. ఆ రథానికి ప్రదక్షిణ చేసి బలరాముడు దెక్కాడు. రండి వీరుల్లారా అన్నాడు. ఈ కృష్ణుడికి కజిన్ ఒక ఆయన ఉన్నాడు, తమ్ముడు సాత్యకి మొదలైన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని మధురానగరం తలుపులు తీసుకుని ఎదురుగా వచ్చారు. బలరామకృష్ణులు చూడగానే ముచ్చట పడిపోయాడు. ముందు జరాసంధుడు కూడా 14 ఏళ్ళు నుండి 15 ఏళ్ళలోకి వచ్చారండి. మంచి అందంగా స్ఫురద్రూపంతో ఉన్నారు. అయితేనే తమ అల్లుండి చంపడం వల్ల వెంటనే వీడు కోపం తెచ్చుకుని, కృష్ణ నువ్వెంత, నీ బ్రతుకెంత, గోపాలకుడివి, ఈ భూపాలుడితో యుద్ధం చేస్తావా? మాలాంటి భూపాలుడితో యుద్ధం చేయాలంటే నీ బలం సరిపోదు. నీతో పోలిస్తే మీ అన్నయ్య కొంచెం దిట్టంగా ఉన్నాడు, ఏం తింటాడో కానీ కొంచెం బలంగా దృఢంగా కనపడుతున్నాడు. మరీ చిన్నపిల్లవాడు అయిన నీతో యుద్ధం చేస్తే బాగుండదు, మీ అన్నయ్యని పంపించు, వాడు సరిపోడనుకో, అయినా యుద్ధం చేద్దామని. కానీ కృష్ణుడు నవ్వి, గోపాలుడనని పలికితి భూపాలక దీనినేమి పోయను. నన్ను గోపాలుడు అని పలికావు, నీవేదో పెద్ద భూపాలుడు అన్నావు, దీనివల్ల ఏమొస్తుందిలే లాభం? నాతో యుద్ధంలోకి అడుగుపెట్టు, కాసేపు భుజం భుజం కలుపు, యుద్ధం చెయ్యి. అప్పుడు యుద్ధంలో ఏమవుతుంది, గోపాలక భూపాల వ్యాపారాంతరము తెలియవచ్చును మనకు. ఎవడు గోపాలుడో ఎవడు భూపాలుడో ప్రజలు చూస్తారు, మన ఇద్దరి మధ్య ఉన్న తేడా తెలుస్తుంది. నిన్ను నువ్వు పొగుడుకుంటే లాభం లేదు. సూరులు ఆత్మప్రశంస చేసుకోరు అనగానే పళ్ళు పటపట కరిగి యుద్ధానికి వచ్చాడు వాడు. 23 అక్షౌహిణీల సైన్యం ఎక్కడా, కేవలం 1 అక్షౌహిణీ సైన్యం యాదవులది. అయితేనే ఘోర యుద్ధం జరిగింది. మొదట్లో యుద్ధంలో జరాసంధుడిది పై చెయ్యి అయ్యిందిట. జరాసంధుడి యొక్క సైనికుల ధాటికి తట్టుకోలేక యాదవులు పారిపోవడం మొదలెట్టారు. అప్పుడు కృష్ణుడు నవ్వి, బలరామ విజృంభించన్నట్ట. ఇక బలరాముడు నాటు యుద్ధం మొదలెట్టాడు. నాగలు అలా విసిరి 1000 రథాలని ముందుకు లాగి రోకలతో దబ 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 బాధేయడం మొదలెట్టాడు. తిరుపతి కొండ ఎక్కేవాళ్ళు మెట్ల మీద కొబ్బరికాయలు పగలగొట్టినట్లుగా వాళ్ళ తలకాయలు పగలగొట్టేశాడు. హసిత హరి నీలన్ని భవసనము విశాల కటిన సమనయ నాద్రి పరి లసిత మగు మేఘోల్లసనము వహింప కర కెసలయము హేమమణి విసర వలయద్యుతులు దశల తొదలందుం పసలు గురియంగ బలుడు దర హసితము ముఖాబ్జమున నెసగ ఘన కాలాయ సమయ మహోగ్రతర ముసలము వడిన్ విసరి కసిమసగి శత్రువుల నసువులకు వాపెన్. దీన్ని లయ విభాతి అంటారు. లయగ్రాహి లయ విభాతి అని 2 రకాల ఛందస్సులు, అందులో ఇది లయ విభాతి అన్నమాట. చాలా అద్భుతమైన పద్యం. ఇటువంటి పద్యాలు పాత్ర గారు అప్పుడప్పుడు చొప్పిస్తూ ఉంటాడు. ఏం పెద్ద కష్టపడలేదటండి యుద్ధం చేసేటప్పుడు. బలరాముడు యుద్ధం ఏమీ శ్రమ లేకుండా చేశాడు. కొంతమంది పారాయణ చేస్తుంటే కూడా మూతి ఏదో కష్టపడిపోతుంటే చదువుతారు అన్నమాట. ఏదో హై ఎంత చేసి శ్లోకాలు చదువుతుంటే కూడా మూతి పెట్టేసి అని వెనక్కి ముందుకు ఊగిపోయి చదువుతారే అంటే అక్కడ అది కష్టం కదా ఫీల్ అవుతున్నాడు. కానీ ఈయన యుద్ధం ఎలా ఉందిట, మాయిదారి యుద్ధం, నవ్వుతున్నట్ట. దరహసితము ముఖాబ్జమున నెసగా, ముఖపద్మంలో చిరునవ్వు మెరుస్తుంది అంటే నవ్వుతూ యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం అంత తేలిగ్గా చేయాలి, ఏది కష్టపడిపోకూడదు. చిరునవ్వు నవ్వుతూ ముసలం విసిరి పటపటపట తలకాయలు పగలగొట్టేశాడు. అది ఎటువంటిది, ఘన కాల అయసమయ, మృత్యువుతో సమానంగా కనిపిస్తున్న ఇనుముతో తయారు చేయబడిన రోకల ఇనప రోకలతో పెట్టి బాది పారేశాడు అనమాట. తలలు పగలగొట్టాడు, ముక్కలు చెక్కలు చేసేసాడు. బలరాముడు యుద్ధంలో తలలు పగలగొడుతూ ఉంటే ఆ తలలు ఇంతంత కొబ్బరికాయ ముక్కల్లాగా విరిగిపోయి దూరం దూరం పడిపోయాయట. మామూలు కొబ్బరికాయ అయితే నీళ్లతో పడుతుంది, ఈ తలకాయలనే కొబ్బరికాయలు ముక్కలు ముక్కలు అయి దూరంగా పడుతుంటే నెత్తురు చిమ్మి పడిపోయాయి. అక్కడతో ఆగకుండా సింహనాదం చేసి ధనుస్సు ఎక్కిపెట్టాడు. ఈ ధనుస్సుకు ఒకసారి 10 బాణాలు, ఒక్కోసారి 100 బాణాలు, ఒక్కోసారి 1000 బాణాలు లంఘించి విడిచిపెడుతూ ఉంటే, వాటికి సంధించి విడిచిపెడుతూ ఉంటే ఈ బాణాలు వెళ్ళి కొంతమందికి తలలు నరికాయి, కొంతమంది చేతులు నరికేశాయి, కొందరి కాళ్ళు తెగిపోయాయి, కొందరికి మోకాళ్ళు తెగిపోయాయి, కొందరి పేగులు తెగి పేగులు బయటకు వచ్చాయి. ఈ తలకాయలు, చేతులు, కాళ్ళు, మోకాళ్ళు, కీళ్ళు, కళ్ళు, ఒళ్ళు, పళ్ళు తెగి కింద పడిపోయాయి. నెత్తురు ధారగా వచ్చి అక్కడ పడిపోయింది. ఈ రక్తం ఒక మహాప్రవాహంలో వెళ్ళిపోయింది. ట్యాంక్ రక్తమే ఒక ఏరులో ప్రవహించింది. ఈ రక్తపు టేరులో చేతులు కొట్టుకుపోతున్నాయి. ఆ చేతులు చేపల్లా ఉన్నాయి. తలలు కొట్టుకుపోతున్నప్పుడు తలల మీద ఉన్న జుట్టు, జుట్టున్న వాళ్ళు కూడా కొందరు ఉండేవారులేండి అప్పట్లో. ఆ జుట్టు నాచులా కనపడిందిట. పెద్ద పెద్ద నడుములు తిమింగలాల్లాగా కనపడ్డాయి. కొంతమంది శరీరమే కొట్టుకుపోతూ ఉంటే ఆ శరీరాలు మొసళ్లల్లా కనపడ్డాయి. ఎంత బీభత్సమైపోయింది యుద్ధరంగం అంతా కూడా. ఘోర యుద్ధం జరిగిపోయింది. 23 అక్షౌహిణీల సైన్యంలో 20 అక్షౌహిణీలు ఒక ముహూర్త కాలంలో చంపి పారవేశారు కృష్ణుడు బలరాముడును. కృష్ణుడు 15 అక్షౌహిణీలు, 5 అక్షౌహిణీలు బలరాముడు చంపి పారవేశారు. ఇంకా 3 మిగిలింది. ఆ 3 అక్షౌహిణీల సైన్యం మధ్యలో దిష్టిబొమ్మలా నిలబడిపోయాడు కాసేపు జరాసంధుడు. ఏం జరుగుతుందో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎవడదాన్ని వాడు చచ్చిపోతున్నాడు, పారిపోతున్నాడు, బేర్ బేర్ అంటున్నాడు, క్యార క్యార అంటున్నాడు, నెత్తురు పైకి లేచిపోతోంది. ఇంతలో ఏనుగులు అటు ఇటు నడుస్తూ ఉంటే అడుగునున్న మట్టి పైకి లేచి మళ్ళీ రక్తం గడ్డగట్టి నేల నేలగా మారిపోయిందిట. అప్పుడు చూస్తూ ఉన్న జనం వణికిపోతూ ఉండగా, జరాసంధుడి సైనికులు కంపించిపోతూ ఉండగా బలరాముడు అమాంతంగా తన రథం మీద నుంచి ఎగిరి జరాసంధుడి రథం మీదకి దూకేసేటండి. ఎక్కడో ఉంది జరాసంధుడి రథం, బలరాముడి రథం ఇంకో చోట ఉంది. ఆ రథంలో నుంచి కుప్పించి ఎగిరి రథం మీదకు దూకాడు. అంహకర్ములు తల్లడిల్ల భయదాహంకారుడై సీరి దూరముఖం బొప్ప హలాహతిన్ రథధనూరధ్యంబులన్ గూల్చి తత్సంహార స్పృహదొచ్చి పట్టెను జరాసంధున్ మదాంధున్ మహాసింహంబున్ ప్రతిసింహ ముఖ్యము బలశ్రీ పట్టు నేర్పేర్పడన్. ఎగిరి దూకి చేతిలో ఉన్న రోకలితోటి నాగలితోటి జరాసంధుడి సారథిని చంపేశాడు. గుర్రాలని కూల్చాడు, చక్రాలు పడగొట్టాడు, ధ్వజం పడగొట్టేశాడు. రథం కూలిపోయిన తర్వాత వాడు కింద కూలిపోగానే అమాంతంగా వాడి మీదకి లంఘించి వాడి కిరీటం తీసి అవతల పారవేసి వాడి జుట్టు పుచ్చుకుని ఈడ్చాడు. ఈడ్చి రోకలితో వాడు డొక్కలో ఒక పోటు పడవబోయాడు. పొడిస్తే చచ్చేవట్టువాడు. అలా చంపబోతున్న సమయంలో కృష్ణుడు పరుగు పరుగును వచ్చి చేయి గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని, అన్నయ్య నేను ఏం చెప్పాను, ఎందుకు ఇంత కంగారు? అన్నయ్యలకి ఎప్పుడు కంగారు ఉండకూడదు, తమ్ముడికి ఉన్న శాంతం నీకు ఉండాలి అని కొంచెం ఆపి, సోదరా అని సైగతో నివారించాడు. ఇదంతా నోటితో చెప్పట్లా, కొంతమందికి నోటితో చెప్పిన అర్థం కాదు, కానీ ఈయన సైగతో చెప్పేట. చెప్పి అనగా, వీడిని చంపవద్దు, వీడిని చంపడానికి పుట్టినవాడు ఇంకో చోట ఉన్నవాడు, నువ్వు కనుక ముసలంతో కొడితే వీడు చావాలి, చస్తే వీడికి శివుడిచ్చిన వరం వ్యర్థం అవుతుంది, కాబట్టి ఆగు అని ఆపి జరాసంధుడు వెర్రిమొహం వేసుకుని ఏడుస్తున్నట్ట. ఇందాక నువ్వు గోపాలుడివి, నేను భూపాలుడు అన్నాడు. ఇప్పుడు గోపాలుడి చేతిలో భూపాలుడు కాస్త పుర్రి పైకి లేచిపోయింది. అందుకని దుఃఖంతో ఉండగా తల వంచుకుని ఉండగా ఒక మహాసింహాన్ని మరో సింహం పట్టుకున్నట్టుగా బలరాముడు వాడు జుట్టు పట్టుకుని చంపబోతున్న సమయంలో కృష్ణుడు విడిపించి, ఏం జరాసంధ, ఇప్పుడు ఇంతకీ ఎవరు గోపాలుడు, ఎవరు భూపాలుడు? అందుకే నోటుకొచ్చినట్టు వాగరాదు. బలమేమిటో తెలియకుండా బలవంతుడితో ఢీకుంటే ఎంత నష్టమో ఇప్పటికైనా అర్థమయ్యిందా? సిగ్గు శరం లేకుండా యుద్ధానికి వచ్చావు. ఏమంటే సిగ్గు శరం అంటారా, ఏమిటో తెలుసుగా మీకు? హిందీలో శరం అంటే సిగ్గు, తెలుగులో సిగ్గు. ఈ హిందీ పదాన్ని కలిపి సిగ్గు శరం అంటారు మన వాళ్ళు, బాయిదారి సిగ్గు. శరం అంటే సిగ్గు హిందీలో, మళ్ళీ తెలుగులోనూ సిగ్గే. ఇలా చాలా నరమానవుడు లెట్ట, నరమానవుడు, మగ పురుషులు, అగ్గిరిప్పులు, ఇలా చాలా వాడేస్తూ ఉంటారు. ఇంకా సీతమ్మ తల్లి, కొంతమంది పురాణం రామాయణం చెప్తున్నాడు సీతమ్మ తల్లి అమ్మ అంటే ఏమిటి? అసలు సీత అమ్మ అనేది దానికోసం ప్రౌఢ వ్యాకరణంలో సూత్రం రాశారు. సత్యజేడు ఏదో సీతమ్మ అన్నాం అనుకుందాం, మళ్ళీ తల్లి ఏమిటి? అమ్మ తల్లి, సీతమ్మ తల్లి, అమ్మ సీతమ్మ తల్లి అన్నాం 100 పైగా. భాష మీద పొట్టలేకపోతే అలా వస్తాయి అనుకోండి, అదొక అందం అందుకు కాసేపు. మొత్తం మీద ఏమైతేనే సిగ్గు సర్వం మనం కూడా వాడుకుందాం కాసేపు. అలా లేకుండా నోటికి వచ్చినట్టు వాగావు, ఇప్పుడు ఏం చేస్తావు? చూడు, నీ మిగతా సైన్యం కూడా నశించిపోయింది, నువ్వు అక్కడవే దిష్టిబొమ్మలా యుద్ధరంగంలో మిగిలావు అంటూ ఉండగానే బలరాముడు మిగతా సైన్యాన్ని కూడా కూల్చేశాడు. 23 అక్షౌహిణీల సైన్యం ఒక్క పూటలో నశించిపోయిందిట. మహాభారత యుద్ధంలో కేవలం 18 అక్షౌహిణీలు,
కానీ అప్పటికే చాలా సైన్యాన్ని కృష్ణుడు బలరాముడు నాశనం చేశాక లాస్ట్ అండ్ ఫైనల్ యుద్ధం అది. ఎంతమంది పోయిన వీడిని దుఃఖిస్తున్నవాడిని కృష్ణుడు ఓదార్చాడు, ఎందుకంటే వీడితో ఇంకా పనుంది, వీడు మళ్ళీ సైన్యంతో రావాలి, ఆ సైన్యం మొత్తం శూన్యం చెయ్యాలి, ఆ తర్వాత వీడిని విడిచిపెట్టాలి. అందుకని కృష్ణుడు ఏమన్నాడు, దుఃఖం పం పని లేదు పొమ్ము బల సందోహంబులందెమ్ము చేతఖేదం బెడలంగరమ్ము. ఇంకా నీవు దుఃఖించవలసిన అవసరం లేదు, వెళ్ళి ఇంటికెళ్ళు. నువ్వు మా మీద సవాల్ చేసావు కదా, మమ్మల్ని గోపాలుడు అన్నావు, నువ్వు భూపాలుడు అన్నావుగా, నీ భూపాలత్వం నిలబెట్టుకోవాలంటే మళ్ళీ ఓ పాపాత్మ వెళ్ళి సైన్యాన్ని వెంటబెట్టుకురా, మళ్ళీ రా, మేము నీ సైన్యం అంతా క్షవరం చేస్తాం, నిన్ను విడిచిపెడతాం, నీకు సిగ్గున్నంతకాలం, నీ ప్రాణం ఉన్నంతకాలం అలా సైన్యం పోగు చేసుకుని రారా. ఏ లేదనుకో, మేధఖండంబులు భూతముల్ తిన తను త్యాగంబు చేయందగున్. నీ దుఃఖం విడిచి మళ్ళీ మా మీద యుద్ధానికైనా రా, నీ పగైనా తీర్చుకో. పగ తీర్చుకోవడం చేత కాకపోతే ఇంటికెళ్ళి ప్రాయోపవేశం చేసి ఆత్మహత్య చేసుకుని చావు. చచ్చేవాడు విషం తాక్కో, విషం తాక్కుండా చచ్చిపోతే నీ శరీరంలో ఉన్న మాంసం రక్తం కాకులు గద్దలు తింటాయి, ప్రాణులకి నీ శరీరాన్ని ఆహారంగా చెయ్యి ప అని తల పట్టుకుని అలా తోసేశాడు. వాడు సిగ్గుపడుతూ పళ్ళు పటపట కొరుగుతూ మహాక్రోధంతో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక ఏడాది ఆగాడు. ఏడాది తరువాత 23 అక్షౌహిణీల సైన్యంతో వచ్చాడు. అలా ఒకసారి కాదు, 17 పర్యాయములు యుద్ధానికి వచ్చాట, ఒకసారి రెండుసార్లు కాకుండా. కాకపోతే మొదట్లో ఏడాది పట్టింది, తర్వాత 3 నెలలకి 6 నెలలకి వచ్చాడు. మొత్తం మీద కృష్ణుడికి 22 ఏళ్ళు వచ్చేలోపు 17 పర్యాయాలు యుద్ధానికి వచ్చాడు వాడు. ఈ 17 పర్యాయములు బలరామకృష్ణులు వాడి సైన్యాన్ని చంపి వాడిని వదిలిపెట్టేవారు. కాబట్టి దీన్ని బట్టి అసలు కథ పోయి 18 సార్లు కృష్ణుడు జరాసంధుడి చేతిలో ఓడిపోయాడని ఎంత అబద్ధాలు ఆడుతున్నారో తెలిసిందా మీకు? 17 పర్యాయములు కృష్ణుడు బలరాముడు వాణ్ణి విడిచి వాడి సైన్యమును చంపారు.